ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 64, ஸ்லோகம் 42 நுஞ்சி 44, போர்டு மீது 43 ఉంది. ఫస్ట్ అది చదివేసి మళ్ళీ మిగతా శ్లోకాల నుంచి చదువుదాం. బ్రాహ్మణార్తో హ్యపహృతో హర్తారం పాతయత్యతః అజానంతమపి హ్యేనం నృగం బ్రాహ్మణ గౌరివ. బ్రాహ్మణార్తో హ్యపహృతో ஹர்த்தாரம் பாதயத்யதஹ அஜானந்தம் அபி ஹ்யேனம் நிருகம் ப்ராஹ்மண கௌரிவா. ப்ராஹ்மணார்த்தோ ஹ்யபஹ்ருதோ ஹர்த்தாரம் பாதயத்யதஹ அஜானந்தம் அபி ஹ்யேனம் நிருகம் ப்ராஹ்மண கௌரிவா. பிரம்மணா, பிராமணனு யக்க அர்த்தா தனமுனு, ஹி நிஜமுக, அபஹ்ருத ஹரிம்பவடக, ஹர்த்தாரம் தீசுகுனுவானினி, பாதயதி பதித்தினு செய்யுனு, அதஹா கிருந்தக்கு, அஜானந்தம் தெளியக, அபி ஐனனு, ஹி நிஜமுக, ஏனம் ஈ வியக்தி, நிருகம் நிருகமஹாராஜுனும், பிராம்மணா பிராம்மணனி, கௌஹு கோவு இவா வலே. தாத்பர்யமு பாஷ்யம் வராசிந்தி ஸ்ரீல பிரபுபாதல வாரி వినమ్రలైన శిష్యులు. జై శ్రీల ప్రభుపాద. తాత్పర్యము, బ్రాహ్మణ గోవు నృగ మహారాజును పతనం కావించినట్లు బ్రాహ్మణ ధనము తెలియక అపహరింపబడినను, దానిని తీసుకున్న వ్యక్తిని అది నిక్కుమగా పతితును కావించును. భాష్యము, నృగ మహారాజు విషయంలో నిశ్చయముగా కనబడినట్లు తన ఉపదేశము సిద్ధాంతపరమైనది కాక వాస్తవమైనదని భగవానుడు ఇచట చూపుచున్నాడు. తాత్పర్యం చెప్పండి. బ్రాహ్మణ గోవు నృగ మహారాజును పతనము కావించినట్లు బ్రాహ్మణ ధనము తెలియక అపహరింపబడినను, దానిని తీసుకున్న వ్యక్తిని అది నిక్కముగా పతితును కావించును. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. நமாம் விஷ்ணு பதாய கிருஷ்ண பிரஷ்டாய பூதலே ஸ்ரீமதே ஜெயபதாக சுவாமி நாமே நமாச்சாரிய பதாநிதாய கிருபதாய கௌரகதா தாமோதய நகர கிராம தாரிணே நமாம் விஷ்ணு பதாய கிருஷ்ண பிரஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த சுவாமி நாமே நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவானி பிரச்சாரணே நிருஷிய சிஷ்யவாதி பாஷாத்திய தேஷ்டாரணே ஜெய ஸ்ரீகிருஷ்ண சைத்தன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர் சிவ சதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ண. இது 43 ஸ்லோகம். 42 ஸ்லோகம் யொக்க தாத்பரியம் ஒக்கசாரி சதுதாம். சர்வதா நேனு ஜாகிரத்தகா பிராமணுலக்கு பிரணமில்லடு ரீதி மீரந்தரூ வாரிக்கு பிரணமில்ல வலனு, தீனிக்கு வெத்ரேகமுகா வர்த்தின்சு வானனி நேனு தண்டின்சதனு. 43 ஸ்லோகம் போர்டு மீதுன்னது. பிராமண கோவு நிருக மகாராஜன் பதனம் காவின்சினட்லு பிராமண தனமு தெளியக அபர்ஹிம்பவிடனோ, தானி தீசுக்கு வக்தினி அதி நிக்கமுகா பதித்துன்னு காவின்சுனு. 44 ஸ்லோகம். சர்வலோக பாவனுடகு முக்குந்துடு ஆவிதம்கா துவாரகா வாசலுக்கு போத காவின்சி தன மந்திரமுன பிரவேசின்சுனு. இது சோ தீந்தோ ஈ ஸ்லோகம்தோ ஸ்ரீமத் பாகவதம் நந்தலி நிருக மகாராஜு சாப விமோச்சனமு அனு தசமஸ்கந்தம்லோனி 64 அத்தியாயம் கிருஷ்ணகிருபா ஸ்ரீமூர்த்தி శ్రీశ్రీల బేసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. అంటే ఈ శ్లోకంతో ఈ నృగమహారాజు అధ్యాయము పూర్తి అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ అధ్యాయం మళ్ళీ బలరాముడు బృందావనమును దర్శించుట వేరొక అధ్యాయం ప్రారంభమవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఒక ప్రాణంని తీశాను, ఇంకొక ప్రాణం పోశాను, సో బ్యాలెన్స్ అయిపోయింది అని జనరల్గా, ఇది జనరల్ కన్సెప్షన్. ఒక పాపం చేశాను, దానికి బ్యాలెన్స్డ్గా ఇంకొక పుణ్యం చేస్తాను, సో దాంతో అప్పటికి నాకు ఇంకా పనిష్మెంట్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి జనరల్గా ఇటువంటి ఆర్గ్యుమెంట్ మనలో జరుగుతూ ఉంటుంది, శాస్త్రం నాలెడ్జ్ లేని వాళ్ళు. సో అది ఇక్కడ భగవంతుడు పిండి పిండిగా ఖండాలు చేసేసాడు అన్నట్టు, అంతగా ఖండించేసినాడు అన్నట్టు. ఒక పాపం చేసి ఇంకో పుణ్యం చేస్తే ఆల్టర్నేటివ్గా దాని నుంచి బయటపడేదానికి వీలు కాదు, నువ్వు రాసులు రాసులుగా కొండల కొండలంతా పుణ్యం చేసినప్పటికీ కూడా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా దాని నుంచి కూడా నీకు తప్పించుకోవడానికి అవకాశం లేదుగాక లేదు అనేది ఈ టోటల్ చాప్టర్ యొక్క సారాంశం అన్నట్టు. ఇక్కడ నృగ మహారాజు ఎన్ని ఆవులు దొంగతనం చేశాడు, ఒక ఆవును దొంగతనం చేశాడు, ఎన్ని ఆవులను చేశాడు, చేయలేదు, దొంగతనం చేయలేదా? ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడే చెప్తున్నాడు, బ్రాహ్మణుని ధనమును తెలియక అపహరించినను దానిని తీసుకున్న వ్యక్తిని అది నిక్కముగా పతితం చేస్తుంది అని చెప్పి. నృగ మహారాజు వాస్తవంగా అతనే దొంగతనం చేయలేదు, లేకపోతే ఎవరు ధనం దోచుకోలేదు. ఇతనేం చేస్తున్నాడు, అన్లిమిటెడ్గా ఇస్తున్నాడు ధనాల్ని, దానంలో ఇస్తున్నాడు అన్నట్టు ఇస్తున్నాడు. కానీ ఇతనికి లాస్ట్కి చాప్టర్ స్టార్ట్ అయ్యేది దానాలతో స్టార్ట్ అయింది, ఎండింగ్కి వచ్చేసరికి ఎవరైతే బ్రాహ్మణ ధనాన్ని దొంగలిస్తారో వాడి లెక్కలోకి నృగ మహారాజుని చేర్చబడడం జరిగింది. ఇది పొంతను కుదురుతుందా? ఇతను అన్లిమిటెడ్ ఎంత దానం ఇచ్చాడు ఇతను? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులను దానం ఇచ్చాడు, సముద్రం ఒడ్డు పైన ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని ఆవులను దానం ఇచ్చాడు. అన్ని ఎటువంటి ఆవులు? అన్ని పాలిచ్చేటటువంటి ఆవులు, మంచి లక్షణాలు కలిగినటువంటి ఆవులు. ఆ గోవులకి కొమ్ములకి బంగారు ఆభరణాలు వేసి, ఆ తర్వాత పాదాలకి గిట్టలు వేసి, అన్ని వెండివి అన్ని ఆభరణాలు, మళ్ళీ పట్టు వస్త్రాలు వేసి చాలా గ్రాండ్గా మళ్ళీ దూడతో సహా ఇచ్చినారన్నట్టు. అది దానం ఇవ్వడం కూడా ఇతను ఇల్ మెంటాలిటీతో ఇవ్వలేదు, ఓకే, ఏదైనా రజోగుణం భావనంతో ఇవ్వలేదు. సత్వగుణంలో ఈ దానము, ఒక రాజు అనే వ్యక్తి దానం చేయాలి కాబట్టి దానం డ్యూటిఫుల్గా చేశాడన్నట్టు, సత్వగుణంలో చేశాడు. అన్ని రజగుణంలో ఒక ప్రతిఫలాన్ని కోరుకుంటూ చేయలేదన్నట్టు. సో అది ఆ విధంగా చేసినప్పటికీ కూడా చివరికి ఇతనికి ఏం గిఫ్ట్ వచ్చిందంటే, బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించిన వారిని ఈ కోవలోకి ఇతన్ని నృగ మహారాజుని వేయడం జరిగింది. సో ఇక్కడ భగవంతుడు వేదాంతకృతి వేద విదేవజాహం, భగవంతుడు వేదాలను రచించిన వాడు. భగవంతుడు ఇక్కడ కంక్లూషన్ ఏం చెప్తానంటే, నృగ మహారాజుని గుర్తుపెట్టుకోండి, నృగ మహారాజులాగా అతను ఒక్క ఆవు అతనికి ఎంత కీడు తలబెట్టింది, అతనికి ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టింది గుర్తుపెట్టుకోండి. అట్లా ఎవరైనా సరే బ్రాహ్మణ ధనాన్ని దొంగలిస్తే వాళ్ళ అందరికీ ఇదే జరుగుతుంది. నేను అందరినీ బ్రాహ్మణులను గౌరవిస్తున్నాను, నాలాగే మీరందరూ కూడా గౌరవించాలి. ఎందుకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడంటే, అతని పుత్రులు పౌత్రులు వీళ్ళందరూ ఉన్నారన్నట్టు, సాంబుడు ఇంకా మిగతా ఈ రాజవంశం భగవంతుని యొక్క యదువంశం వాళ్ళకందరికీ ఈ ద్వారకల్లో ఉండే సంపదలు, దాంతో ఒక గర్వము ఒక అహంకారం అనేది తలెత్తడం జరుగుతుంది అన్నట్టు. సో దానికి ఈ నృగ మహారాజుని ఉదాహరణగా చూపించి, ఎవరే కానీ ఈ ధనం ఉన్నదని చెప్పేసి రాజులు శక్తివంతులు అని చెప్పేసి, బ్రాహ్మణులు శక్తిహీనులు అని చెప్పేసి వాళ్ళ ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించకూడదండి. ఇక్కడ నృగ మహారాజు లాక్కొనలేదు, కాకపోతే కూడా అతన్ని ఆ విధంగా వేయడం జరిగింది. ఇది ఎవరు నిర్ణయిస్తున్నారు? కృష్ణుడు నిర్ణయిస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా? కృష్ణుడు అతను చేయని తప్పుకి అతనిపైన వేస్తున్నాడు. ఒక రీజన్ ఎవరైనా చెప్పగలరా? భగవంతుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, తప్పు చెప్పడు. దీంట్లో మరి భగవంతుని యొక్క అంతరార్థం ఏమన్నట్టు? ఒక ఆవు ఏం చేసింది చూద్దాం. ఇప్పుడు ఇతను నృగ మహారాజు లైఫ్ లో, నృగ మహారాజు తండ్రి ఎవరు? ఇక్ష్వాకు. ఇక్ష్వాకు తండ్రి, ఇక్ష్వాకు తండ్రి మనువు. మనువు ఫాదరు వివస్వాన్. వివస్వాన్ అంటే సూర్యుడు అన్నట్టు. సూర్యుడు, ఆ తర్వాత వైవస్వత మనువు, వైవస్వత మనువు తర్వాత ఇక్ష్వాకు, ఇక్ష్వాకు తర్వాత ఇక్ష్వాకు కొడుకు నృగ మహారాజు. సూర్యుని వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది? సూర్యుడు ఎప్పుడు అయింది? సూర్యుడు వంశము, సూర్యుడు ఎప్పుడు అపియర్ అయ్యింది ఈ ప్రపంచంలో? అంటే వివస్వానుడు. భగవద్గీత ఫస్ట్ శ్లోకంలో వస్తుంది, ఫోర్త్ చాప్టర్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. వివస్వానుడు బిగినింగ్ ఆఫ్ ద త్రేతాయుగంలో ఫస్ట్ మొట్టమొదటి రాజు వివస్వానుడు. ఆ తర్వాత నాలుగవ రాజు, ఐదవ రాజు ఇతను నృగ మహారాజు. అంటే జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద త్రేతాయుగ. మేబీ వాళ్ళందరూ ఒక 70,000 లేకపోతే 100,000 సంవత్సరాలు అనుకున్నప్పటికీ కూడా ఒక 3-4 lakh years తర్వాత నృగ మహారాజు టైం వచ్చింది అన్నట్టు. అప్పటి నుంచి ఎప్పుడు శాప విమోచన కలిగింది ఇతనికి? ద్వాపరయుగంలో కలిగింది. ద్వాపరయుగంలో ఎప్పుడు కలిగింది? కృష్ణుడు అపీర్ అయిన తర్వాత. ద్వాపరయుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది? కృష్ణ స్వధామోపగతే ధర్మ జ్ఞానాది వీస. కృష్ణుడు ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తాడో అప్పటి నుంచి కలియుగం స్టార్ట్ అయింది. కృష్ణుడు 125 ఇయర్స్ ఉన్నాడు. సో ఫస్ట్ ఒక 3 lakhs, ఈ లాస్ట్ 125 ఇయర్స్ ఇవంతా తీసేస్తే అప్రాక్సిమేట్ గా త్రేతాయుగము ప్లస్ ద్వాపర యుగము కలిపి ఎంత టైం అవుతుంది? అప్రాక్సిమేట్ గా 21,96,000 సంవత్సరాలు అవుతుంది. 21 లక్ష ఇంకో చేంజ్ వస్తుంది అన్నట్టు. నా ఇది 8,64,000 ప్లస్ 12,96,000 మొత్తం 21,00,000 చేంజ్ వస్తుంది. సో ఈ 3,120,000 సంవత్సరాలు తీసేస్తే కూడా అప్రాక్సిమేట్ గా 19,00,000 అన్ని సంవత్సరాలు బల్లిగా జీవించడం జరిగింది నృగ మహారాజు. ఒక త్రేతాయుగము ఆల్మోస్ట్ వేసుకునండి, 3 lakh change తీసేస్తుంది. త్రేతాయుగం కంప్లీట్ గా, ద్వాపరయుగం కంప్లీట్ గా. ద్వాపరయుగం ఎండింగ్ లో కృష్ణుడు వచ్చేసి అతనికి విమోచన కలిగించాడు అన్నట్టు. సో అంత సీరియస్ మిస్టేక్ ఏం చేస్తాడు ఇతను? ఇతను పర్పస్ఫుల్ గా ఏమైనా చేస్తాడా? ఇతను తప్ప ఏమీ లేదన్నట్టు. ఒక ఇతను వేలకు వేల ఆవులు దానం ఇస్తున్నాడు. ఒక ఆవు తెలియకుండా అతను ఆవుల మందలో నుంచి, బ్రాహ్మణుడు ఆవుల మందలో నుంచి ఈ రాజు యొక్క గోశాలలో వచ్చి కలిసిపోయింది. ఇతనికి తెలియదు. ఉంటే ఎవరో ఇతను గోశాల కాపలకాయడు, ఎవరైనా ఉంటే మామూలు గాడ్స్ ఉంటారేమో, రక్షక భటులు ఉంటారు, లేకపోతే గోశాల పనిచేసే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి మాత్రమే తెలుసుంటుంది. అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, అది రాజు వరకు నోటీస్, రాజు నోటీస్కి రాలేదు. నెక్స్ట్ మరి ఇతను దానాలు చేసేటప్పుడు మళ్ళీ ఇదే ఆవును మళ్ళీ ఇంకొక ఆవు ఇంకొక బ్రాహ్మణుడికి ఇవ్వడం జరిగింది. అదంత మిస్టేక్ కాదైతే. ఒక ఆవు ఇతను దాన ప్రవృత్తితో సరే, ఇతను ఇప్పుడు అప్పుడు ఈ బ్రాహ్మణుడికి తెలిసిపోయింది ఒక ఆవు తగ్గిపోయింది. అప్పుడు త్రేతాయుగంలో బ్రాహ్మణులకు మేబీ వాళ్ళకి చాలా శక్తివంతులేమో, ఈ ఆవు ఎక్కడ పోయింది, నా ఆవు నుంచి మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకున్నారని చెప్పేసి అతను ఇమీడియట్గా బ్రాహ్మణుడు పసిగట్టాడు. పసిగట్టేసి నేరుగా అది రెండో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి తెలుసుకునేసి డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళాడు. ఇది నా ఆవు, నా ఆవు నాకు ఇచ్చేసే అని చెప్పేసి, లేదు ఇది నాకు రాజు ఇచ్చాడు అని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరూ వాగ్యుద్ధం చేసుకుంటూ రాజు దగ్గరికి తీర్పు కోసం వచ్చారన్నారు. రాజు దగ్గరికి తీర్పు కోసం వస్తే రాజు వాళ్ళిద్దరికి ఒక ఆఫర్ ఇచ్చాడన్నట్టు. ఈ రెండో బ్రాహ్మణుడికి నీకు 100,000 ఆవులు ఇస్తాను, ఆ ఆవు నాకు ఇచ్చేసే అని చెప్పాడు. 100,000 ఆవులు నాకు వద్దు కాక వద్దు, ఈ ఆవు నేను ఇవ్వను అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇది నాకు ఇచ్చింది, నేను నీకు అది తిరిగి ఇవ్వలేను, ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నాడు.
ఆ తర్వాత రెండో బ్రాహ్మణుడు, మొదటి బ్రాహ్మణుడు నువ్వు నాకు లక్ష ఆవులు కాదు, లక్ష ఆవుల పైన ఇంకొక 10,000 ఇచ్చినా కూడా నేను అసలు నాకు ఆ ఆవు తప్ప ఇంకేం వద్దు అని చెప్పేస్తున్నాడు. దీంట్లో రాజు యొక్క తప్పు ఎటువంటిది లేనే లేదు, కానీ చివరికి వస్తే బ్రాహ్మణ దానం అపహరించిన వాడని చెప్పేసి రాజు కృష్ణుడు అతనికి ఈ విధమైన నింద కాదు ఆ విధమైన తప్పుని కృష్ణుడు చెప్తున్నాడు అన్నట్టు, తప్పు చేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇతను ఇంతమంది శ్రీల ప్రభుపాల వారు భాషలో రాస్తారన్నట్టు, అంబరీష్ మహారాజు అతనికి ఆపద కలిగినప్పుడు ఇమీడియట్ గా కృష్ణుడు భగవంతుని పైన భగవంతుని షెల్టర్ తీసుకున్నాడు. భగవంతుని షెల్టర్ తీసుకునేస్తే ఇమీడియట్ గా అతను ఆ ప్రాబ్లం నుంచి అతను బయటకు వచ్చాడు, బయట పడిపోయాడు. అదేవిధంగా ఇతను నృగ మహారాజు భగవంతుని యొక్క షెల్టర్ తీసుకోకుండా, ఎందుకంటే ఇతను సూర్యవంశంలో వస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప రాజులు వీళ్ళందరూ, ఆర్డినరీ లివింగ్ ఎంటిటీస్ కాదన్నట్టు. ఇదే వంశంలో నెక్స్ట్ రాముడు కూడా అవతరిస్తారంట, అటువంటి గొప్ప వంశంలో వాళ్ళు వీళ్ళు. సో ఇతను భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోకుండా అతని యొక్క గొప్పదైన దానుగుణాన్ని ఆశ్రయం తీసుకున్నాడు అన్నట్టు. ఆ ఆశ్రయాన్ని తీసుకున్నాడు కాబట్టి ఆ ఒక్క తప్పుడు భావనని సరిదిద్దడానికి భగవంతుడు అతనికి రెండు యుగాలు, త్రేతాయుగము ద్వాపర యుగం కలిసి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. అతన్ని ప్రమేయం లేకోకుండా జరిగింది. కానీ ఈ యొక్క రాంగ్ మెంటాలిటీ అనేది ఎంత పెద్ద కీడుకి దారితీస్తున్నది ఇక్కడ మనం గమనించవచ్చు. అది మేబీ సింపుల్ థాట్ అయి ఉండొచ్చు, ఆ భగవంతుని ఆ యొక్క ఆలోచనకి భగవంతుడు దాన్ని ఎంత పర్టికులర్ గా తీసుకునేసి అతనికి ఎంత పెద్ద శిక్ష విధించాడనేది దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్ అన్నట్టు. సో ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తే నృగ మహారాజ్ తప్పు లేదుగాక లేదు. ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో ఇప్పటికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే ఈజీగా కోర్టు నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అతను, కానీ భగవంతుడి చేతి నుంచి ఇతను ఎస్కేప్ కాలేకపోయాడు అన్నట్టు. ఎందుకంటే అక్కడ సరిదిద్దబడాలి అతను, ఎందుకంటే ఈ అతను రెస్పాన్సిబుల్ కింగ్ అన్నట్టు రాజు, కాబట్టి అతని భావనలో ఇటువంటి తప్పు ఉండకూడదు కాక ఉండకూడదు అని చెప్పేసి భగవంతుడు అతనికి అటువంటి శిక్షను విధించడం జరిగింది. ఇది ఒకటి, సరైన మెంటాలిటీ అంటే సరైన భావన కలిగి ఉండాలి, సరైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఏ కోశానైనా సరే మనం ఆలోచించేటటువంటి దీంట్లో కొంచెం ఎక్కువ తక్కువలు అయితే దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనే దానికి దీని నుంచి మనం ఉదాహరణ తీసుకోవాలి. ఇంకొకటి సెకండ్ లెసన్ ఏమంటే, అతను కొండల కొండలంత పర్వతాల వంటి దానాలు అంత పుణ్యం సంపాదించుకున్నాడు అన్నట్టు, కానీ ఒక చిన్న ఆవు చేసినటువంటి తప్పిదానికి అతను కొండలంటువంటి పుణ్య శక్తి కూడా సుకృతి కూడా ఇతన్ని కాపాడలేకపోయింది అన్నట్టు. అది ఒక పాపం చేశాను ఇంకో పుణ్యం చేస్తే దాంతో బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి దానికి ఇది డెడ్లీ రాంగ్ కన్సెప్షన్ అన్నట్టు. మనం మీరు ఎంత పుణ్యం చేయండి, ఒక చిన్న తప్పు చేస్తే ఆ చిన్న తప్పుకి మనం పర్యవసానం అనుభవించాల్సిందే, అదేవిధంగా మీరు ఎంత అయితే పుణ్యం చేస్తారో దాన్ని కూడా అనుభవించాల్సింది అన్నట్టు. బర్రెని చంపేసి దాని చర్మంతో చెప్పులు తయారు చేసి చెప్పులు దానం ఇస్తే బర్రెని చంపిన పాపం పోదు, అది ఆ బర్రెని చంపిన దానికి ప్రతిఫలం, దానికి అనుభవించాల్సింది శిక్షనే, ప్లస్ ఈ చెప్పులు దానం చేసిన వచ్చిన సుకృతిని అనుభవించాల్సింది అన్నట్టు. సో ఈ రెండిటికి కాంపెన్సేట్ కాదన్నట్టు. సో ఇటువంటి ఈ మెంటాలిటీ ఇది బయట ఏమైతే ఉందో దీన్ని మనం మన రాంగ్ కన్సెప్షన్స్ నుంచి తీసివేసినటువంటి భావన అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఏమంటే కంటిన్యూటీలో భగవంతుడు వచ్చేసి ఇది టోటల్ ఈ లీలంతా 10-15 శ్లోకాలనే జరుగుతుంది. ఆ తర్వాత భగవంతుడు దాని నుంచి ఆల్మోస్ట్ 14-15 శ్లోకాలు ఈ కర్మ సిద్ధాంతంలో దానికి పర్యవసానం ఏమి అని చెప్పేసి మొత్తం శ్లోకాలు కంటిన్యూ 44 అంటే 30-31 శ్లోకం నుంచి ఈ రాజు చేసినటువంటి తప్పిదానికి దాని కర్మ సిద్ధాంతంలో నమ్ముకునేసి ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళకి ఎటువంటి కీడు కలుగుతుంది, కర్మ సిద్ధాంతాన్ని ఫాలో చేయడం వలన ఎటువంటి మేలు జరగదు. అది అల్టిమేట్ వెళ్ళగలిగితే రాజు ఎంత ఎక్కడ వెళ్ళగలడు, పాపం ఇది నివృత్తి అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అంతకంటే ఇంకా హైయర్ ప్లానెట్స్ కానీ అతనికి ఇంకా పర్మనెంట్ ఒక వైకుంఠంలో ముక్తి కానీ అతనికి చెందలేదన్నట్టు. ఈ యొక్క కర్మ సిద్ధాంతం వల్ల చేసిన దానికి ప్రతిఫలంగా అతను కేవలం స్వర్గానికే అధిరోహించగలిగాడు. అంతేగాని ఆ కర్మ సిద్ధాంతం నుంచి అతను పొందిన గొప్ప ఫలితం ఏమి అంతకంటే గొప్పది లేదన్నట్టు. ఆ తర్వాత 14 శ్లోకాల్లో చివరి 14 శ్లోకాల్లో భగవంతుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగితే దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, అతను బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తే అతను మలంలో 60,000 జన్మలు అతను జన్మ తీసుకుంటాడని చెప్పేసి ఈ విధంగా దాని యొక్క ఫలితాలు వివరిస్తున్నాడు అన్నట్టు. 42 శ్లోకంలో సర్వదా నేను జాగ్రత్తగా బ్రాహ్మణులకు ప్రణమిల్ల రీతి మీరందరూ వారికి ప్రణమిల్లవలను, దీనికి వ్యతిరేకంగా వర్తించి వానని నేను దండించేదను. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు బ్రాహ్మణులకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకు బ్రాహ్మణులకి ఎప్పుడు, ఈవెన్ దీనికి ముందు శ్లోకంలో చెప్తున్నారు, బంధువులారా పాపి అయినను బ్రాహ్మణుని ఎడ కఠినముగా వర్తించరాదు, అతడు కొట్టినను లేదా పదే పదే శపించినను అతనికి సర్వదా వందనము కావింపవలను. ఎందుకు బ్రాహ్మణులు దుష్టంగా ప్రవర్తించవచ్చు, కానీ వాళ్ళు బ్రాహ్మణులు ఏ విధంగా అంత కఠినంగా ప్రవర్తించినప్పటికీ కూడా మనం వాళ్ళకి వినయంగానే సమాధానం చెప్పుకునేసి మనం వాళ్ళ నుంచి వైదొలగాలి, కానీ వాళ్ళకి ప్రతిచర్యగాను లేకపోతే వాళ్ళకి ప్రతీకారంగా మనం పని చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు బ్రాహ్మణులకు అంత పెద్ద పొజిషన్ భగవంతుడు ఇస్తున్నాడు ఇక్కడ? బ్రాహ్మణులకున్న క్వాలిఫికేషన్ ఏమి, వాళ్ళకున్న స్పెషాలిటీ ఏమన్నట్టు? కరెక్ట్, మార్గదర్శకులు. అవునవును, బ్రాహ్మణులు ఇక్కడ భగవంతుడు చెప్తున్న ఏ యజ్ఞదాశరథి శ్రేష్ఠ సత్యదేవేత రోజన, సంఘంలో వీళ్ళు శ్రేష్ఠులు అన్నట్టు. శ్రేష్ఠులు వీళ్ళు సత్వగ్రహంలో ఉన్నవాళ్ళు, ప్లస్ వీళ్ళు వైరాగ్యాన్ని అభ్యసిస్తున్న వాళ్ళు. వీళ్ళు త్రిగుణాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ శాస్త్ర విహితంగా ఏమైతే భగవంతుడు నియమాలన్నీ ఏర్పరిచాడో ఆ నియమాలని వాళ్ళు కఠినంగా వాళ్ళు నియమానుసారంగా వాళ్ళు జీవితం గడుపుతున్న వాళ్ళు అన్నట్టు. సో కాబట్టి భగవంతుడు తన యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి అంత హై ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తున్నారన్నట్టు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, దీనికి వ్యతిరేకంగా వర్తించే వాణిని నేను దండించదను, బ్రాహ్మణులకు ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వరో వాళ్ళకి నేను శిక్షిస్తానని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఎవరైతే ఇటువంటి శాస్త్రం పైన ఫెయిత్ పెట్టరో వాళ్ళకు వచ్చేసి భగవంతుడు భగవద్గీతలు చెప్తున్నాడు, తానహం దిశత క్రూరాన్ సంసారేషణ రాధమన్. ఎవరైతే ఇటువంటి శాస్త్ర విషయాల పట్ల నమ్మకం ఉంచకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళకు వచ్చేసి నేను నరకలోకం వరకు నేను వాళ్ళకి అధోలోకాలకి నేను తొక్కేస్తానని చెప్పేసి భగవద్గీతలో వివరిస్తున్నాడు అన్నట్టు. సో అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణులకి వీళ్ళు ఇంకా త్రిగుణాలు దాటిన వాళ్ళు కాదు, త్రిగుణాలు దాటిన వాళ్ళకి భగవంతుడు ఇంతగా వాళ్ళకి హై ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఓ గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పేసి బ్రాహ్మణుల యొక్క హితకారిగా భగవంతుడు బోధించబడుతున్నప్పుడు వైష్ణవులతో ఇంకా ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ నుంచి మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం జస్ట్ క్వాలిఫైడ్ బ్రాహ్మణులతోనే మనం ఎంతో జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది, బ్రాహ్మణులతో ప్రాపర్గా వర్తించిన వాళ్ళకి నేను శిక్షిస్తానని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఇంకా భక్తిలో ఉండి వైష్ణవ ధర్మాన్ని వైష్ణవ ఆచారాలని ఆచరిస్తూ తనని తను ఉద్ధరించుకుని పవిత్రం కావడానికి ఆ మార్గంలో ఉండే యొక్క భక్తులకి మనం అపచారం చేసినట్లయితే దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుంది, ఇది ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు, తోమాస్తానే అపరాధే హరిస్తానే అపరాధే తారే హరినాం, తోమాస్తాన అపరాధే నాహి పరిత్రాం. భగవంతుడా నీకెవరైనా అపరాధం చేస్తే దానికి నీ నామం జపం చేస్తే నీ అపరాధానికి నుంచి మనం విడివడచ్చు, కానీ వైష్ణవులకు ఎవరైతే అపరాధం చేస్తారో, వైష్ణవుడికి నీకు అపరాధం చేసినప్పుడు దానికి మనకు నిష్కృతి అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో మనం అపరాధం చేయకుండా మనం మెలగాలి. ఒకవేళ అపరాధం చేసినట్లయితే మనం అదే వైష్ణవుడు తప్ప ఇంక నువ్వు ముల్లోకాలు ఎక్కడ పోయినప్పటికీ కూడా మనకు నిష్కృతి అనేది లేదన్నట్టు. అదే విషయము అంబరీష్ మహారాజు ఈ దుర్వాస ముని లీలలో మనకు అర్థమవుతుంది. దుర్వాసుడు అంబరీష్ మహారాజుని తప్ప మొత్తం మూడు లోకాలు, శివుడు, బ్రహ్మ, శివుడు, విష్ణు, మొత్తం అందరినీ చేరగలిగి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునేసి అతను వేడుకోగలిగాడు. కానీ అతనికి షెల్టర్ ఎప్పుడు వచ్చింది? అతనికి ఈ యొక్క ఈ ఆవేదన నుంచి ఈ యొక్క సుదర్శన చక్రం బారి నుంచి ఎప్పుడు తప్పించగలిగాడంటే అతను ఈ అంబరీష్ మహారాజు యొక్క క్షమాపణ వేడినప్పుడే అతనికి ఆ బాధ నుంచి, సుదర్శన చక్రం యొక్క బాధ నుంచి అతనికి విముక్తి కలిగిందన్నట్టు. సో ఈ విధంగా బ్రాహ్మణులకు అపరాధం చేయకూడదు, వైష్ణవుల విషయంలో మనం అసలు అపరాధం అనేది ఆలోచించనే కూడదు అన్నట్టు. ఆ విధంగా ఇది జస్ట్ కట్టుకథలు కాదు అని చెప్పేసి, ఇది చాలా ప్రాక్టికల్ విషయం అని చెప్పేసి భగవంతుడు ఈ నృగ మహారాజ లీలలో వివరిస్తున్నాడు అన్నట్టు. ఈ నృగ మహారాజు కొంచెం అంబరీష్ మహారాజులాగా కొంచెం ఆలోచించినా కూడా అతను భగవంతుని యొక్క షెల్టర్ తీసుకునంటే, భగవంతుడా నన్ను ఈ యొక్క పరిస్థితి నుంచి నువ్వే కాపాడాలి అని చెప్పేసి ఒక్క ఆలోచన అనుకున్నప్పటికీ కూడా, అంటే అతను అనుకున్న భావనలో కొంచెం మార్పు చేసి భగవంతుడి పైన సరెండర్ అయినంటే ఇంత సిచ్యువేషన్ వచ్చింటది కాదేమో. ఎందుకంటే ఇతను డిపెండ్ కాలేదు భగవంతుడి పైన, ఇతను భగవంతుడి పైన డిపెండ్ కాలేదు. అతని దాన ప్రవృత్తి పైన నీకు ఇంకా 1,00,000 ఇస్తాను నాకు ఆవును ఇచ్చేసి అని చెప్పేసి ఇతని చారిటబుల్, ఇతని దాన ప్రవృత్తినే గొప్పగా చెప్పుకుంటున్నాడు అన్నట్టు. ఇతను దాన ప్రవృత్తిని చెప్పుకున్నాడు. దానికి ఆ బ్రాహ్మణులు కూడా, వాళ్ళు సత్వగుణులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ముందుగా తయారైపోయారు. బ్రాహ్మణులు చాలా లిబరల్ గా ఉండేవాళ్ళు, అతను చాలా డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఏముందిలే, ఈ నాకు ఇదే పర్సన్ నుంచి, అదే రాజు నుంచి వేల వేల ఆవుల్ని తీసుకున్నారు, దానం తీసుకున్నారు ఫ్రీగా. ఒక ఆవుని వదిలేస్తే ఏమని చెప్పేసి ఇతను ఆలోచించండి. ఒకవేళ ఈ రాజు భగవంతుడు ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను కాపాడని ప్రే చేస్తుంటే మేబీ వాళ్ళిద్దరు లిబరల్ గా తయారైపోయిన వాళ్ళేమో. అతను ఆ ఒక్క మెంటాలిటీ రాలేదు కాబట్టి రెండు యుగాల శిక్షను అతనికి శిక్ష వేయడం జరిగింది భగవంతుడు. సో కాబట్టి అల్టిమేట్ గా మనం దీని నుంచి నేర్చుకోవాల్సిందంటే మనం ఎటువంటి భావనలు కలిగి ఉండాలి, బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని అపరాధం చేయకూడదు అని చెప్పేసి దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్. హరే కృష్ణ. ఏమైనా ఒక ప్రశ్న ఉంటే? అలా కాదు, ఈ ప్రపంచంలో సూర్యుడు ఎప్పటి నుంచినా ఉన్నాడు, కానీ సూర్యుడు వచ్చేసి అది ఒక రోల్ అన్నట్టు, అది ఒక పదవి. సూర్యుడి ఈ యుగంలో, సూర్యుడి పేరు వచ్చేసి వివస్వానుడు అన్నట్టు. వివస్వానుడు ఇప్పుడు సూర్యుని పదవిలో ఉన్నాడు. ఆ సూర్యుని ఫస్ట్ నేను భగవద్గీతను ఇచ్చింది వివస్వానుడికి, వివస్వాన్ నుంచి వైవస్వత మనువుకి వచ్చింది, అతని నుంచి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు నుంచి తర్వాత ప్రజాని కనకంతా వచ్చిందని చెప్పేసి భగవంతుడు భగవద్గీతలో చెప్పడం అన్నట్టు. త్రేతాయుగంలో ద్వాపరయుగం, కలియుగము దానికి ముందు ద్వాపరయుగం, దానికి ముందు త్రేతాయుగం. ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచం అంటే ఈ భూమి పైన. అలా నేను చెప్తాను మళ్ళీ పర్సనల్ గా. ఇంకేదైనా డౌట్ ఉందా?
హరే కృష్ణ ప్రభుది.
ఏమంటారు?
ఆయన చెప్పారు కదా త్రేతాయుగంలోనే రాజు ఎంత స్టార్ట్ అయ్యాడు అని చెప్పి.
ఓకే ఓకే ఓకే,
దానికి కామెంట్ తర్వాత వచ్చింది.
ఓకే,
కృతయుగంలో వచ్చేసి ఏకాగ్నిర్ వర్ణ ఏవచ అందరూ కూడా పరమహంసలు అనమాట, అప్పుడు రాజుల అవసరం లేకుండా ఉండింది.
ఓకే,
త్రేతాయుగంలోనే రాజుల అవసరం వచ్చింది కాబట్టి మొట్టమొదటి రాజుగా సూర్యుడు రాజు అయ్యాడు. నెక్స్ట్ నా ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు జగన్నాథుడి లీలల్లో రఘునాథ్ అనే భక్తుడు ఉన్నాడు, అతన్ని అతను రోగిస్తుగా మారిపోయినప్పుడు భగవంతుడు వచ్చి స్వయంగా సేవ చేస్తాడు. నీవే అతను తెలుసుకున్నప్పుడు జగన్నాథుడే స్వయంగా వచ్చి నాకు సేవ చేస్తున్నాడు అని చెప్పేసి, నీవు నా పట్ల గనక నిజంగానే ప్రేమ ఉన్నట్లయితే నా మలమూత్రాలను వెంతుకెత్తుతున్నావు, నాకు ఈ రోగం తగ్గించవచ్చు కదా అని అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు రెండు కారణాలు చెప్తాడు. అది రెండు కారణాలు అని మనకు తెలుసు. ఒక కారణం వచ్చేసి ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే భక్తి రసామృత సింధు ఏం చెప్తుందంటే, క్రమేణ ఇవ ప్రలీయంతే విష్ణు భక్తి రతాత్మనః. ఎవరైతే విష్ణు భక్తిని ప్రాక్టీస్ చేస్తారో, ప్రారబ్ధం అప్రారబ్ధం కోటం బేజం పలోన్మకం, ఈ కర్మ అంతా కూడా ఫ్రై అయిపోతుంది, కాలిపోతుందని చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరేం చెప్పారంటే, ఎంత పుణ్యం చేసినా దాంతో ఒక పాపం నశించదు, చిన్న అపరాధం చేసినప్పుడు కూడా పాపాన్ని పాపమే అనుభవించాలా, పుణ్యం యొక్క ఫలితం ఆ విధంగా అనుభవించాలా? మరి విష్ణు భక్తిని చేపట్టినట్లయితే ప్రారబ్ధం పోతుంది. ఈ రఘునాథ విషయంలో అక్కడ మనకు అర్థమవుతుంది, ప్రారబ్ధం పోలే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రారబ్ధం పోగొట్టుకునేదానికి ఏదైనా మార్గం ఉందా, లేదంటే అనుభవించాల్సిందేనా?
రఘునాథన్ విషయంలో అతడు జగన్నాథుడికి భక్తి చేస్తున్నప్పటికి కూడా భగవంతుడు వచ్చేసి, నీకు ఈ ప్రారబ్ధ కర్మ వలన నీకు ఈ రోగం వచ్చింది, కాబట్టి నువ్వు దాన్ని అనుభవించాల్సింది అని చెప్పేసి వచ్చి భగవంతుడు అతనికి సేవ చేస్తున్నాడు అన్నట్టు. ఇది ప్రశ్న. సో దీనికి చాలా రైట్ ఆన్సర్స్ ఉండొచ్చు. నా శక్తి వరకు నేను సమాధానం చెప్తాను అన్నట్టు. భగవంతుడు ఒక సమస్య ఒక భక్తుడికి ఇస్తున్నాడు అని అంటే, భగవంతునికి శరణాగతి పొందడం వలన ఆ భక్తుడికి అది వాళ్ళ ఈ శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు చెప్పినట్లు అది ఎంత చాలా పెనుముప్పుగా రావాల్సి ఉండొచ్చు, కానీ భగవంతుని యొక్క కరుణ చేత అది చాలా చిన్న తప్పుగా చిన్న ఆపదగానే వచ్చేసి మనకు పెనుముప్పు నుంచి తగ్గి చాలా మినిమైజ్ చేయబడి చిన్న ఆపదగా మనకు సంభవిస్తుంది అన్నట్టు. సో భగవంతుడు కోరుకుంటే మనం శరణాగతి పొందితే ఫస్ట్ కండిషన్ అది ప్రొవైడెడ్. మనం ఫుల్ షెల్టర్ మనం భగవంతుని షెల్టర్ తీసుకుంటే శుద్ధ భక్తి చేస్తున్నట్లయితే భగవంతుడు దాన్ని కంప్లీట్గా ఆ ఆపద రాకుండా తీసేవేయచ్చు, అది భగవంతుడి ఇష్టం. లేదా అది ఇతనికి ఆపద ఇచ్చి ఇతనికి దానికి డబుల్ స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు దాన్ని బేర్ చేయడానికి. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ రఘునాథుడి విషయంలో జగన్నాథుడు ఇతనికి సేవ చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నానని చెప్పేసి జగన్నాథుడి కోరిక. సో మేబీ అది భగవంతుడు ఇచ్చి ఇతను షెల్టర్గా ఉండిండొచ్చు, నా అవగాహన అంతే. ఇంకెవరన్నా బెటర్ ఆన్సర్ ఉంటే చెప్పచ్చు. భగవంతుడి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఏదో తీసేయగలడు, లేకపోతే ఆ ప్రాబ్లం ఇచ్చి దానికి హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఇవ్వగలడు అని చెప్పేసి నా అవగాహన. చెప్పండి.
అంటే భగవంతుడు తన భక్తులకి ప్రారంభ కర్మ ఉందని తెలుసు ఆయనకి, ఆ ప్రారంభ కర్మ తీయడం కోసం ఆయన శక్తినిచ్చి తీస్తాడు అనమాట. ఆ తట్టుకునే శక్తినిచ్చి శక్తిని ఆయనే ఇస్తాడు, ప్రార్థకుని ఆయనే తీస్తాడు. కానీ బయట వాళ్ళకి తట్టుకునే శక్తిని ఇవ్వడు, ప్రార్థన కర్మ వస్తుంది, వాళ్ళు చనిపోతారు. భక్తులకి బయట వాళ్ళ డిఫరెన్స్.
గోపాల ప్రభుకి జయ.
హరే కృష్ణ.
భక్తుడితో భగవంతుడు ఆ విధంగా ప్రేమ వ్యవహారం నడిపించేదానికి ఆ విధంగా ప్రారంభాన్ని ఇవ్వడం జరిగిండొచ్చు. ప్లస్ ఆ విధంగా దాని నుంచి మనం కూడా లెసన్ నేర్చుకోవచ్చు. ఓకే, ఇంత పరిస్థితి వస్తే కూడా భగవంతుడి పైన ఫెయిత్ పెట్టుకుంటే భగవంతుడు వచ్చి మనకి సేవ చేయాల్సిన అవసరం లేదు. సమ్ సర్వెంట్ లేకపోతే సమ్ ఏదో రకంగా హెల్ప్ మనకి జరుగుతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మనకందరికి రావడానికి భగవంతుడు ఆ విధంగా లీల చేస్తుండొచ్చు. ప్రశ్న కామెంటా?
ప్రశ్న ముందు చిన్నక ఒకటి వచ్చి, ప్రారంభ గర్భ విషయం, జీవుడు అనేవాడికి సంచిత కర్మ లేదా ప్రారబ్ధ కర్మ అనేటువంటిది చాలా ఉంటుంది. భగవంతుడు ప్రతి జన్మలో కూడా కొద్ది కొద్దిగా మాత్రమే జీవుడికి ఇస్తాడు, మొత్తం ఇస్తే తట్టుకోలేడు. ఎవరికైనా జీవుడికి ఆ జన్మలోనే మొత్తం అంతా లెక్కలన్నీ కూడాను మొత్తం అంతా కూడా పూర్తి చేసేసి ఇంకా తీసుకెళ్లిపోవాలనుకున్నప్పుడు మాత్రము పూర్తి ప్రారబ్ధ కర్మ ఇచ్చేస్తాడు భగవంతుడు. ప్రభు చెప్పినట్టుగా ఆ ప్రారబ్ధకుని తట్టుకునే శక్తిని కూడా ఇచ్చేస్తాడు. ఆ శక్తిని ఇచ్చేసిన తర్వాత ఆ ప్రారంభ కర్మ అనుభవిస్తాడు ఆ భక్తుడు. ప్రారంభ కర్మ అనుభవిస్తుందని తట్టుకునే శక్తిని ప్రదర్శిస్తాడు, భగవంతుని స్మరిస్తాడు, అంతకాలే నారాయణ స్మృతి జరుగుతుంది. అక్కడ అతను ప్రారంభ క్రమ లెక్క మొత్తం పూర్తి అయిపోతుంది. అతను ఇది మేము కొద్దిమంది భక్తులు కొన్ని దారుణమైనటువంటి ప్రమాదాల్లో చిక్కుబడ్డము లేకపోతే ఇంకేదైనా రకాలుగా జరిగిన ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు అంత భయానక మరణాన్ని ఎందుకు తీసుకుంటున్నారనే దానికి ఇది సమాధానంగా చెప్పారనమాట భక్తులు. ఎందుకంటే అక్కడితో ఆ ప్రారంభ కర్మ ఆ భయానక మరణంతో పూర్తి అయిపోయింది. అదే సమయంలో దాన్ని తట్టుకునే శక్తి కూడా ఇతనికి ఉంది కాబట్టి ఆ భయానక మరణంలో కూడా భగవంతుని స్మరించేశాడు. ఇంకా అక్కడితో లెక్క అయిపోయింది కాబట్టి అతను భగవంతునికి సన్నిధికి వెళ్ళిపోయాడని అది నాకు తెలుసు, నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినింది. ఇంకోటి ఇప్పుడు ఇంతసేపు మనం ఇక్కడ బ్రాహ్మణులు అని చెప్పి ఇందులో మనం చెప్పుకున్నాం.
నెక్స్ట్ మీరు వెళ్లే ముందర సమ్ టైమ్స్ భగవంతుడు ఇట్లా ఆకస్మిక మరణాలు హఠాన్ మరణాలు ఎవరికి భక్తులకి అది ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక భక్తుడికి ఇంకా చాలా హీప్స్ ఆఫ్ అంటే పెద్ద పెద్ద కొండలంతా ప్రారంభం ఉండొచ్చు. సో అతను ఇంకా ఇంకొక 10 బర్స్ తీసుకోవాల్సి ఉండొచ్చు, ఇంకొక 100 బర్స్ తీసుకోవాల్సి ఉండొచ్చు. సో ఒకసారి మృత్యు ద్వారా భగవంతుడు ఏం చేస్తారంటే ఒక 10 బర్స్ ఏమేమైతే ఉందో అదంతా కలిపి ఒక చిన్న యాక్సిడెంటల్ డెత్ ఆ 10 బర్స్ తీసుకోవాల్సిన దాన్ని 20 బర్స్ తీసుకోవాల్సిన దాన్ని అదంతా కర్మ కాలిక్యులేషన్ లో భగవంతుడు ఆలోచిస్తాడు. ఇన్ని బర్స్ ని ఒకటేసారి స్కిప్ చేసి ఒక చిన్న యాక్సిడెంటల్ డెత్ తో ఆ బర్స్ ని పోస్ట్ పోన్ చేసి ఎలివేషన్ ఇచ్చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ 20 బర్స్ స్కిప్ చేసి ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉన్నా బ్యాలెన్స్ అక్కడికి తీసుకెళ్తాడు అన్నట్టు. సో ఆ విధంగా మనకి చూడడానికి దీంట్లో భగవంతుడి యొక్క అరేంజ్మెంట్స్ చాలా ఉన్నాయి. భగవంతుడి ఆలోచన ఇంకా చాలా ఫాస్ట్ గా నా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడి యొక్క ఆలోచన ఉంటుంది. కానీ నాస్తికులు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు. చూడు భగవంతుడు భక్తి చేసినప్పటికీ కూడా నీకు ఇటువంటి దుర్గతి పట్టింది, మీ అబ్బాయి ఇట్లా చనిపోయాడు, మీ ఫాదర్ ఇట్లా చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు, జపమాల చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు ఆయన కూడా యాక్సిడెంట్, తమలకృష్ణ మహారాజు యాక్సిడెంట్ అదే విధంగా జరిగింది అన్నట్టు. వాళ్ళు జస్ట్ అబౌట్ ఇది గౌరమండలం ఈ నవదీప్ వదిలేసి వెళ్తున్నారు అర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అన్నట్టు. మహారాజ్ చాంటింగ్ చేస్తున్నారు, అందరు డివోటీస్ చాంటింగ్ చేస్తున్నారు, డ్రైవర్ నిద్రపోలేదు బట్ యాక్సిడెంట్ గా అది జరిగిపోవాల్సి వచ్చింది అన్నట్టు. సో ప్రభు చెప్పినట్టుగా అది ఏమేమైతే బ్యాలెన్స్ ఉందో మొత్తం అంతా ఒకసారి ఒకేసారి అంతా కట్టగట్టేసి భగవంతుడు ఒక్కసారిగా క్లియర్ చేసేసి తీసుకెళ్లిపోతాడు. ఐ నీడ్ హిమ్ నౌ, ఇమీడియట్ గా ఇతను నా దగ్గరికి వచ్చేయాలని చెప్పేసి భగవంతుడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు ఈ హఠాత్ మరణాలు ఈ ఆకస్మిక ప్రమాదాలన్నీ సృష్టించడం జరుగుతుంది అన్నట్టు. అది ఈవెన్ వాళ్ళ జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళ చిట్ట తిరిగేసినప్పటికీ కూడా వాళ్ళకి ఈ యాక్సిడెంటల్ డెత్ ఉండకపోవచ్చు కానీ భగవంతుడు క్రియేట్ చేయగలడు. అది భగవంతుడి యొక్క సొంత విల్ అన్నట్టు. ఆ భగవంతుడు ఏదనుకుంటే అది అల్టిమేట్. ఆ విధంగా నెక్స్ట్ మీ ప్రశ్న
ప్రభు. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణుల గురించి చెప్పుకొచ్చారు. ఈ బ్రాహ్మణుని మనం బాగా చూసుకోవాలి, బ్రాహ్మణుని గౌరవించాలి. ఒక్కొక్కసారి ఆ బ్రాహ్మణుడు పొరపాటు చేస్తే కూడా అంటే ఆ బ్రాహ్మణుడు ఏదన్నా నిందిస్తే కూడా మనం అతను గౌరవించాలి, అతని దగ్గర వినయంగానే ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ నాకు ఒక సందేహం ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ అనే పదం జన్మకు ఇచ్చారా లేదా గుణానికి ఇచ్చారా? ఇది ఒక ప్రశ్న. రెండవది ఈ బ్రాహ్మణుడు ఒకవేళ అతను ఆ విధంగా నిందించడము లేకపోతే ఇంకోటి చేసినప్పుడు సహజంగా అతను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆ పొరపాట్లు చేసినప్పుడు ఏమవుతుందంటే అతను ఆ బ్రాహ్మణ స్థితి నుంచి పక్కకి పతనం అయినట్లు లెక్క, అంటే తాత్కాలిక పతనమే కావచ్చు పతితమైనట్లయితే అప్పుడు అతని సరిదిద్దే నిమిత్తం ఖచ్చితంగా అతన్ని సరిదిద్ది మళ్ళీ యథాస్థితిలో పెట్టే నిమిత్తం అతను ఇక్కడ సరిదిద్దడం అనేటువంటిది ఖచ్చితంగా అతనికి అవసరమే ఉంటుంది. కానీ అతనికి అప్పుడు అక్కడ గౌరవం అనేటువంటిది ఇవ్వడం ద్వారా అతను చెల్లుతుందిలే అని చెప్పేసి అతను భావించు. ఈ శ్లోకం ప్రస్తుత సమాజంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. జన్మత నేను ఈ జన్మ తీసుకున్నాను గనక నేనేం చేసినా చెల్లుతుందిలే అనేటువంటి భావనలో ఆ తరహా ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ శ్లోకం ప్రకారంగా చూస్తే కూడా గౌరవించాలనే విషయానికి వస్తే బలరాముడు రోమహర్షణ స్థుతిని చూసినప్పుడు అతని విషయంలో ఈ మినహాయింపు ఇవ్వలేదని చిన్నగా గడ్డిపోసి తీసుకెళ్లాడు, పనిగా అనిచ్చేశాడు. ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు?
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పరీక్షిత్ మహారాజ్ అన్నట్టు. యాక్చువల్గా అది చెప్పాల్సి ఉండే, నేను గెస్ట్ చేయలేదు. సో పరీక్షిత్ మహారాజు విషయంలో, పరీక్షిత్ మహారాజు అతను మీకు అందరికీ స్టోరీ తెలుసుంటుంది, అంటే పరీక్షిత్ మహారాజు వృత్తాంతంలో అతను ఈ లేడీని వెంటాడుకుంటూ అతను అడవిలో వెళ్తాడు. అడవిలో వెళ్తాడు, ఏ లేడీ దొరకపోయేసరికి అతను నీళ్లు దప్పికైతే అతను వెతుక్కుంటూ వెళ్తే ఒక ముని ఆశ్రమం దొరుకుతుంది. ముని ఆశ్రమం కనబడితే అక్కడ ముని వచ్చేసి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసి తీవ్రంగా ధ్యానంలో నిమగ్నమైనాడు. ఇతను రాజు వస్తే, అతను రాజు, అతను పౌరుడు అన్నట్టు, అతను రాజ్యంలో ఒక పౌరుడు. సో ఒక ఇంటికి ఒక సీఎం పిఎం వస్తే మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం. సో అది ఇతను రిసీవ్ చేసుకోలేదు, ఆ విధంగా ఇతను రిసీవ్ చేసుకోలేదు అన్నట్టు. సో అతని పాటకు అతను ధ్యానంలో ఉండిపోయినాడు. ఇది పరీక్షిత్ మహారాజుకి అనుమానం వస్తుంది, ఇది ఇతని జన్యున్ ధ్యానమా లేకపోతే నన్ని వీడు క్షత్రియుడు, నాకంటే అధమ వర్ణం వాడు, నాకంటే తక్కువ తర్వాత వర్ణం వాడు అని చెప్పేసి అతన్ని నెగ్లెక్ట్ చేయడానికి, నన్ను అవమానించడానికి ఈ విధంగా ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉన్నాడా, ఒరిజినాలిటీ లేకపోతే ఇది నటన అని చెప్పేసి ఇతనికి అర్థం కాలేదన్నట్టు. ఇతను చాలాసేపు చూశాడు, వెయిట్ చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి యాక్సిడెంటల్ గా పాము కనబడుతుంది, చనిపోయిన పాము తీసుకెళ్లేసి మెల్లలో వేస్తాడు. దాంతో ఆ విషయం చూసి ఇతను కొంతమంది పిల్లలు ముని బాలకులు వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకు చెప్తారు. ఇతని పేరు శమ్మిక ఋషి, కొడుకు పేరు శృంగి అన్నట్టు. శృంగికి చెప్తారు. శృంగికి విపరీతమైన కోపం వచ్చేసి ఇమ్మీడియట్ గా ఈ మొత్తం ఈ రాజులందరినీ, కృష్ణుడు ఎప్పుడైతే ఈ ప్లానెట్ వదిలేసి వెళ్లిపోయాడో ఈ రాజులందరూ పతనం చెందిపోయారు, వీళ్ళకి ఒక్క లక్షణం కూడా లేదు రాజరేఖల లక్షణాలు అని చెప్పేసి, ఎవరైతే ఈ నా తండ్రిని ఈ విధంగా అవమానించాడో అతనికి ఈ రోజు నుంచి ఏడో రోజుకి ఒక తక్షకుడు అంటే ఈ రెక్కల పాము వచ్చేసి అతను కాటేసి చనిపోతాడు, చనిపోవాలి అని చెప్పేసి శపిస్తాడు. సో అక్కడ ప్రభుపాద భాషంలో ఏం చెప్తారంటే కన్నా ఈ విధంగా ఇతను శృంగి వచ్చేసి అతను ముని బాలకులతో వాళ్ళు ఆడుకుంటున్నాడు, కానీ ఇతను వాళ్ళ ఫాదర్ నుంచి సమ్యక ఋషి నుంచి మంచి బ్రహ్మచారి ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నట్టు. ఆ విధంగా మంచి సాధన చేయగలిగి ఉన్నాడు కాబట్టి ఆ సాధనతో అతను తెలుసుకున్నాడు తండ్రిని ఎవరు అవమానించారని చెప్పేసి, అవమానించి ఎవరు అని చెప్పేసి ఆ తెలుసుకునేసి అతనికి ఇమీడియట్ గా శాపం ఇవ్వడం జరిగింది. సో అక్కడ భాషలో ప్రభుపాద రాస్తారు, ఇక్కడ నుంచి ఆ పాయింట్ నుంచి ఆ బ్రాహ్మణుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఆ రోజు నుంచి బ్రాహ్మణుల యొక్క పతనం అనేది ప్రారంభమయ్యింది అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. సో ఇతను సిచ్యువేషన్ ఆలోచించాల్సి ఉండేది, కాకపోతే అతను ఆ యొక్క కోపాన్ని అణుచుకోలేక ఇమీడియట్ గా శపించాడని చెప్పేసి ప్రభుపాదులు రాశారు. ఆ తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు కూడా అతన్ని రాజు యొక్క పొజిషన్ లో ఉండేవాడు, ఎంత డిగ్నిఫైడ్ గా ప్రవర్తించేవాడు, హుందాగా ప్రవర్తించేవాడు, ఈ విధంగా ఇటువంటి నీచమైన పని చేసేవాడు కాదు, కానీ అది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిపోయిన సంఘటన అని చెప్పేసి ప్రభుపాదులు వారు భాగవతంలో చెప్తున్నారంట. ఎందుకంటే ఇదంతా భగవంతుడి యొక్క ఇది ప్రత్యేకమైన అతని విల్ అన్నమాట. భగవంతుడు ఆ విధంగా ఇది ఈ విధంగా జరగాలి అని చెప్పేసి అనుకున్నాడు, కాబట్టి పరీక్షిత్ మహారాజు ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఆ విధంగా పనిచేయాల్సి వచ్చిందన్నట్టు. సో ఆ విధంగా ఆ రోజు నుంచి బ్రాహ్మణులు గుణాలను కోల్పోవడం జరిగిందన్నట్టు. సో దీనికి ఇంకా మొదటి ప్రశ్న ఏదో వస్తే, బ్రాహ్మణులు ఎవరు సరైన బ్రాహ్మణుడు అంటే అల్టిమేట్ గా వచ్చేసి గుణ విభాగశ, గుణకర్మ విభాగశ అంటే చతుర్వర్ణ మాయా సృష్టం గుణకర్మ విభాగశ. క్వాలిటీస్ బట్టే కానీ జన్మ నుంచి కాదనడానికి లేదు. క్వాలిటీస్ ప్లస్ ఈ బ్రాహ్మణ భర్తలు ఎవరైతే వస్తున్నారో బ్రాహ్మణగా జన్మ తీసుకునేసి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే గుర్తించాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఎవరైతే ఆ బ్రాహ్మణ లక్షణాలను పెంపొందించుకున్నాడో అతను కూడా బ్రాహ్మణుడే. ఇక్కడ కొంచెం కాంట్రడిక్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ లో నేను చెప్పిన దాంట్లో బ్రాహ్మణ పరంపరలో వస్తున్నాడు అంటే బ్రాహ్మణ సంతతిలో బ్రాహ్మణ జన్మ తీసుకున్నవాడు కూడా బ్రాహ్మణుడే. ఇక్కడ లాస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పిన ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే బంధువులారా, పాపి అయినను బ్రాహ్మణుడు ఎడ కఠినముగా వర్తించరాదు. అతడు కొట్టినను, పదే పదే శపించినను, అతనికి సర్వదా వందనం కావింపవలను. సో దీని ప్రకారం చూస్తే మనల్ని మనం సేవ చేసుకోవడానికి బ్రాహ్మణులు మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అంతేగాని వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరున్నారు, బ్రాహ్మణులు కలవ శూద్ర సంభవాహ అని చెప్పేసి మీరందరూ బ్రాహ్మణులు కాదని చెప్పేసి వాళ్ళు నిందించడానికి వీల్లేదు. వాళ్ళకి ప్రకృతి అరేంజ్ చేసింది వాళ్ళ బ్రాహ్మణ వర్ణంలో వాళ్ళ జన్మ తీసుకోవడానికి. సో ఆ ప్రకృతి డెసిషన్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు. బ్రాహ్మణ వర్ణంలో మనకు రాలేదు కదా, మనం ఇంకొక వర్ణంలో జన్మ తీసుకున్నాము బ్రాహ్మణులు కాని వాళ్ళు. వేరే వర్ణంలో జన్మ తీసుకున్న వాళ్ళకి ఆ పొజిషన్ భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దానికి జన్మతః వచ్చిన అవకాశానికి వాళ్ళకి ఇవ్వాలి. ఈ శ్లోకం ప్రకారంగా చూస్తే అతను ఈవెన్ గుణహీనుడు అయినప్పటికీ కూడా అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అతనితో మీరు అతను ఇల్టరేట్ చేసి మీ పతనాన్ని మీరు కొని తెచ్చుకోవద్దు. అతనికి లక్షణాలు లేకపోయిండొచ్చు, బట్ అతనితో మీరు ఆడుకుంటే, అతనితో మీరు దుర్భాషలాడితే, లేకపోతే అతనితో మీరు కొంచెం సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే అది మీకు వినాశనం అని చెప్పేసి ఇక్కడ పర్టికులర్ ఇంకో శ్లోకం భాగవతంలో కేటాయించబడిన దానికి మనం ఆశ్చర్యపోవాలి. బ్రాహ్మణుడు అతను కొట్టినను శపించినను సర్వదా వందనం కావింపవలను. వాళ్ళకి దండం పెట్టేసి మనం సైడ్ వచ్చాము నాకు తెలిసినంత వరకు.
దీనికి కొంచెం కామెంట్.
ఓకే ఓకే.
బ్రాహ్మణుడు పుట్టుకతోనే మేటి అందరికంటే, కాబట్టి అతను ఎట్లాంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఇతరులు ఎవరు కూడా అతన్ని కరెక్ట్ చేయకూడదు. అతన్ని ఎవరు కరెక్ట్ చేయగలుగుతారంటే, చేయాల్సిన వాళ్ళు ఎవరంటే అతను గురువు, మళ్ళా దిక్పాలకుల యొక్క ప్రతినిధి అయినటువంటి రాజు. ఈవెన్ క్షత్రియుడు కూడా, క్షత్రియుడైనప్పుడు కూడా అతను కనుక ప్రభుత్వ అధికారంలో లేనట్లయితే అతను శిక్షించేదానికి అర్హుడు కాదనమాట. అతను ప్రభుత్వ నేత ఉన్నట్టయితే అప్పుడు అతను శిక్షించవచ్చు అనమాట. మనుసంహిత ప్రకారం అతనికి ఉరి శిక్ష లేదు. అతను ఎంత తప్పు చేసినప్పుడు కూడా బ్రాహ్మణుడికి అతనికి మూడు శిక్షలు ఉన్నాయన్నమాట. మూడు ఏంటంటే, అంగవైకల్యం చేయొచ్చు, ఒక అంగం తీసేయచ్చు శరీరం నుంచి, లేదంటే అతన్ని ఆస్తి మొత్తం లాగేసుకోవచ్చు, మూడోది ఏంటంటే దేశ బహిష్కరణం చేయొచ్చు అనమాట ఆ రాజు. ఆ విధంగా ఇతన్ని నిరోధించవచ్చు అనమాట. సాధారణంగా ఈ త్రిగుణాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తప్పిదాలు గావిస్తాడు. నాలుగు మిస్టేక్స్ ఉన్నాయి కదా, నాలుగు లోపాలు తప్పిదాలు గావించేది. మనం చరిత్రలో కూడా చూసినట్లయితే బృహస్పతి ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే కొన్నిసార్లు మిస్టేక్ చేశారు. ఇట్లా మిస్టేక్ జరుగుతాయి, వాళ్ళ యొక్క అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేస్తారు. రాజు కూడా ఈ మూడు శిక్షలు వేయొచ్చు అనమాట ఆయనకి. ఆ విధంగా అతన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట.
థ్యాంక్ యూ బ్రో, మంచి వాల్యుబుల్ కామెంట్ ఇచ్చింది నాకు. ఓకేనా, వన్ మోర్. హరిప్రసాద్.
కృష్ణుని స్టేట్మెంట్ మీద అంటే బ్రాహ్మణులు ఎవరైనా వాళ్ళని శాపాలు పెట్టానని గౌరవించాలి అంటే దానికి సపోర్ట్గా భగవద్గీతలో కూడా అభిషేక దురాచారం అశ్లోకంలో అంటే ఎంత హేయమైన పని చేసినా కూడా దాన్ని సాధువుగా పరిగణించాలి, గౌరవించాలంట. అంటే మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇచ్చారు కింద అంటే భాష రూపాయలు. అంటే ఏదైనా అతను ఒకసారి చేసినా అంటే వాంటెడ్గా కాకుండా లేక చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తారు భగవంతుడు. మళ్ళీ ఇంటెన్షన్ పదే పదే అంటే అది సాగు పెట్టుకుని తప్పు చేశా అంటే మళ్ళీ తప్పించుకునే లేదు అతనికి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శ్లోకంలో చెప్పింది ఇది త్రిగుణాల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులకు. నెక్స్ట్ ఈ అభిచేస్ దురాచారం ఆ శ్లోకం చెప్పబడింది వచ్చేసి భక్తిలో సాధన చేస్తున్న వాళ్ళకి. అభిచేస్ దురాచారం భజతే మాం అనన్య బాక్ భజతే, అనన్య భక్తి చేస్తున్న వాళ్ళు, అనన్య భక్తి సాధన చేస్తున్న వాళ్ళు. అతడు యాక్సిడెంటల్ గా చేసినటువంటి తప్పులకు అతన్ని క్షమించి సాధురేవ సమంతవ్య, అతన్ని సాధువుగానే పరిగణించాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నట్టు. కానీ శ్లోకంలో చెప్పబడడం వచ్చేసి యాక్సిడెంటల్ మిస్టేక్స్, ఇంటెన్షనల్ మిస్టేక్స్ కాదన్నట్టు. ఇక్కడ వచ్చేసి కఠినంగా నిందించిన, కొట్టిన, శపించిన, ఇది ఇంటెన్షన్స్ ఉన్నాయి. అతను గుణహీనుడు అయిపోయేసి అతని గుణాలు లేకుండా ప్రవర్తించినప్పటికీ కూడా అతన్ని మనం అతనితో అతని నిప్పులాగా చూడాలి. నిప్పు దగ్గరికి వెళ్తే మన చేయి కాల్చుంది అన్నట్టు. సో ఆ విధంగా అతను ఉండాలి. సో ఇక్కడ ఈ వైష్ణవుడి విషయంలో వచ్చేసి అతన్ని సాధువుగా కొండ అపరాధం చేస్తే అది అపరాధం కింద అవుతుంది. అతన్ని సాధువుగానే పరిగణించాలి, ఎందుకంటే అతను విధానంలో సాధన ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని సాధువుగానే పరిగణించాలి, అతన్ని నిందించకూడదు అని చెప్పేసి భగవంతుడు చెప్పడం అన్నట్టు. నీ క్వశ్చన్ వచ్చేసి అతన్ని నన్ను సాధువుగానే పరిగణిస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ చేస్తే అది పరిహరింపదగింది, అది అవాయిడ్ చేయాల్సింది అన్నట్టు. అంటే అతన్ని అంటే ఇక్కడ ఇంక మళ్ళీ సోషల్ ఎటికెట్ తీసుకుంటే దానికి లోకల్ అథారిటీ ఎవరున్నారు దానికి అతని ద్వారా అతన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ మనం తీసుకుంటే మనం నిప్పు చేతులు పట్టుకున్నట్టే అన్నట్టు, మనకు కాలుతుంది. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడానికి వీల్లేదు, నన్ను సాధువుగానే పరిగణిస్తారు కదా అని చెప్పేసి అతన్ని దాన్ని ఆధారంగా చేసుకునేసి. ఓకే, జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి, శ్రీమద్ భాగవతంకి, నితాయ గౌర ప్రేమానంది హరి హరి బోల్.